the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో చైనా ఎక్కువగా మనకి ఏవైతే ఇంపోర్ట్ చేస్తుంది ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇవన్నిటి విషయాలు పక్కన పెట్టేస్తే ముందైతే ముందు యాప్స్ నుంచి స్టార్ట్ చేద్దామని కొన్ని యాప్స్ని మనము నిషేధించాం. అందులో టిక్టాక్ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే 59 యాప్స్ మొత్తం నిషేధించారు, అందులో ఒకటి టిక్టాక్. దానికి ఇండియాలో హెడ్ కూడా ఉన్నాడు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు మేము ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మేము మా యూజర్స్ ఇన్ఫర్మేషన్ని మేము అసలు చైనా గవర్నమెంట్కి ఇవ్వలేదు, చైనానే కాదు ఏ విదేశీ గవర్నమెంట్కి ఇవ్వలేదు మేము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నాకు ఇదంతా చూస్తే కేంబ్రిడ్జ్ అనలిటికానే గుర్తొస్తుంది. వాళ్ళు అంతే కదా ఏమీ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు అన్నారు. ఆ తర్వాత మళ్ళీనేమో స్వయాన మార్క్ జుకర్బర్గే ఒప్పుకున్నాడు, అవును మేము కొంచెం డేటాని వాళ్ళకి అమ్మాము. కొంచెము అంటే ఎంత? కొన్ని కోట్ల మంది ఇన్ఫర్మేషన్ని వాళ్ళు హ్యాక్ చేశారు. మరి అదే అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా చైనా ఇంక అసలు డౌటే లేదు. సరే ఇది కూడా పక్కన పెట్టండి. ఏదైనా సరే యాప్స్ని వాళ్ళు ఇదిగో ప్రతి ఒక్కదానికి ఒక యాక్సెస్ ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు కెమెరా యాక్సెస్, తర్వాత మైక్ యాక్సెస్, లొకేషన్ యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ రీడింగ్ ఇవన్నీ కూడాను. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం బద్ధకంగా ఉన్నవాళ్ళు ఓటీపీ వచ్చినప్పుడు దాన్ని మనం మళ్ళీ టైప్ చేసి చూసి ఇదంతా లేకుండా ఆటోఫిల్ అనేది పెట్టుకుంటారు. ఈ ఆటోఫిల్ పెట్టడం వల్ల అంటే మన ఎస్ఎంఎస్ని ఆ యాప్ రీడ్ చేసి ఆ ఎస్ఎంఎస్లో నుంచి దానికి కావాల్సిన ఓటీపీని దానంతటా అదే అక్కడ ఫిల్ చేసుకునేటట్టు. మరి ఎస్ఎంఎస్ రీడ్ చేస్తున్నప్పుడు అంతకుముందు మనకి ఏదైనా బ్యాంక్ నుంచి వచ్చిన ఎస్ఎంఎస్లు ఉండొచ్చు, లేదా క్రెడిట్ కార్డు ఓటీపీలు ఉండొచ్చు, ఇవేవైనా కావచ్చు, వీటిని కూడా క్లోన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చాలామందికి తెలిసినా కూడా కొంతమంది ఏంటంటే తెలియకుండానే అంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ లేకుండానే యాక్సెస్ యాక్సెస్ అనగానే అన్నిటికీ ఎస్ 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 అని పెట్టేస్తారు. ఎస్పెషల్లీ మిలేనియల్ కిడ్స్, టీనేజ్లో ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు, వీళ్ళు ఏదైనా గేమ్స్ డౌన్లోడ్ చేసినప్పుడు సాధారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ గేమ్ డౌన్లోడ్ చేయగానే లాగిన్ అడుగుతుంది, గూగుల్ ఫేస్బుక్లో లాగిన్. ఆల్రెడీ మనకు ఆ రెండు ఖచ్చితంగా ప్రతి మొబైల్లోనూ బై డిఫాల్ట్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి పెట్టి మీరు లాగిన్ పెడతారు. పెట్టిన తర్వాత ఫలానా యాప్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యాక్సెస్ టు కెమెరా, ఇట్ ఈస్ ఆస్కింగ్ యాక్సెస్ టు మైక్రోఫోన్, ఇట్ ఈస్ ఆస్కింగ్ యాక్సెస్ టు కాల్స్, కాల్ లాగ్ హిస్టరీ, తర్వాత ఎస్ఎంఎస్ ఇవన్నీ కూడాను, లొకేషను. ఇంక ఇన్ని యాక్సెస్ చేశాక మన ఫోన్ వాళ్ళ చేతిలో ఉన్నట్టే కదా. ఈ విధంగానే 59 యాప్స్ని ఎప్పుడైతే వీళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారో, ఇప్పుడు మొన్న ఈ రిమూవ్ చైనా యాప్స్ అని చెప్పి ఒక యాప్ వచ్చింది. అదేంటంటే ఇట్ ఐడెంటిఫైస్ ఆల్ ది చైనా యాప్స్ ఇన్ యువర్ ఫోన్ అండ్ దెన్ ఇట్ డిసేబుల్స్ ఆర్ ఇట్ అన్ఇన్స్టాల్ చేసేస్తుంది. అయితే వీళ్ళు ఎంతటి ముదుర్లు అంటే చైనా వాళ్ళు, ఇప్పుడు సపోజ్ నో చైనా ప్రోడక్ట్ అనో లేకపోతే నో మేడ్ ఇన్ చైనా అనో ఇట్లాంటివి ఏమైనా ఉండాలి అని అనుకుంటే, అంటే మనకి ఇప్పుడు అసలే కొంచెం మనకేంటి ఎంతసేపు దేశభక్తి అని అంటే ఇదిగో ఇలాంటి వాటిల్లో ఉంటుంది. ఉండాలి కూడా తప్పులేదు, బట్ ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా వాటిలో ఉండాలి, అది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు ఈ మేడ్ ఇన్ చైనాని బ్యాన్ చేయాలని ఇట్లాంటివి ఏవైతే స్లోగన్స్ ఉన్నాయో వీటిని అడ్డం పెట్టుకుని చాలా టీషర్ట్లు, క్యాప్స్ ఇలాంటి కొన్ని మర్చెండైజ్ని ప్రస్తుతం బిజినెస్లో కొంచెం మంచి పీక్స్లో ఉంటుంది, ఆన్లైన్లో అమ్ముడుపోతున్నాయి. కాకతాళీయమో లేకపోతే నిజమో తెలియదు కానీ మొత్తానికి అవన్నీ కూడా చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. వాళ్లే బ్యాన్ చైనా అని, మేడ్ ఇన్ చైనా అని క్యాన్సిల్ చేయండి అని, అంటే అసలు దాన్ని టోటల్గా ప్రొహిబిట్ చేయండి అని చెప్పి వాళ్లే ప్రింట్ చేసి అమ్ముతున్నారు. అదొక బిజినెస్. అంటే ఇక వీళ్ళకి ఎంత సిగ్గులేనితనంగా తయారైందంటే ఎట్లాగోట్లా మొత్తానికి బిజినెస్ రావాలి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి. అందులోనూ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళ TV9లో చెప్పింది ఏంటంటే మనము ఇచ్చేటటువంటి బిజినెస్ కొంచెం తక్కువేట మిగతా దేశాలతో పోలిస్తే, బట్ అది కూడా ఎందుకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇదిగో ఈ యాప్స్ అన్నింటినీ కూడాను వాళ్ళు బ్యాన్ చేశారు. ఈ 59 యాప్లు ఏవైతే బ్యాన్ చేశారో వాటికి సంబంధించి తర్వాత మరి ఏంటి, ఇప్పుడు సరే బ్యాన్ చేసేసాం అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఇప్పటికీ గూగుల్ ప్లే స్టోర్లో కూడా టిక్టాక్ అనేది కనపడుతుంది. చైనా వస్తువు బహిష్కరణ గురించి ఎల్ఎన్టీ చేసిన స్టేట్మెంట్ మీద ఇంకా అసలు విపరీతమైన చర్చ నడుస్తుండగానే మనకి పక్క దేశం నుంచి వచ్చేటటువంటి వస్తువులను నిషేధించడం వల్ల ఇక్కడ వాటి కమోడిటీస్ రేట్స్ పెరుగుతాయి. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మెడిసిన్స్, రా మెటీరియల్ అక్కడి నుంచే వస్తుంది. దాన్ని కనుక మనం బ్యాన్ చేసేస్తే ఇక్కడ మెడిసిన్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. సామాన్యులకు ఇంక అసలు అందే ప్రసక్తే ఉండదు. బయట నుంచి వస్తువులు దిగుమతి చేసుకునేటటువంటి కంపెనీలకే తప్పదు, ఎందుకంటే ఆ క్వాలిటీ ఆర్ ఆ ప్రైజ్ ఆ రెండిట్లో మ్యాచ్ అవ్వాలి అని అంటే అది ఇండియాలో ఇప్పటికిప్పుడు కష్టం. మేబీ డౌన్ ద లైన్ ఒక 2-3 ఇయర్స్ అంటే అప్పటికొక ప్లేస్ ఏదైనా ఐడెంటిఫై చేసి ఒక ఇండస్ట్రీ పెట్టి అట్లా ఏమైనా చేయడానికి అయితే కుదురుతుంది, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం కష్టం. ఎంతో కాలం నుంచి మనమేమో ఈ ఇంపోర్ట్స్ మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇది అంత లాభదాయకమైతే కాదు, ఎందుకంటే రూపాయి విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో వరుసగా డౌన్ అవుతూ వస్తుంది. అందువల్ల కంపెనీస్ యొక్క వ్యయం ఏదైతే ఉందో అది అంతకుముందు కంటే విపరీతంగా పెరిగింది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ పరిశ్రమలకి వాటిని దిగుమతి చేసుకోవడం తప్ప వేరే దారి లేదని తెలిసిన తర్వాత కూడా మనం ఆపామనుకోండి, అది మన ఎకానమీకి విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఈ మామూలు ఈ క్యామ్ స్కానర్లు, టిక్టాక్లు ఇలాంటి యాప్లు అంటారా, అది కాకపోతే బోర్డ్ అన్న యాప్లు. ఇప్పుడు మన దగ్గర ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతోమంది ఇక్కడ నుంచి యూఎస్కి అక్కడికి వెళుతున్నప్పుడు అంటే మన బ్రెయిన్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బేసిక్గా, మన వస్తువుల కన్నా కూడా. మరి బ్రెయిన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళని అడిగి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి మనం ఇక్కడ అట్లాంటి బోల్డ్ అన్న యాప్స్ మనమే తయారు చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ టిక్టాక్కి ప్రత్యామ్నాయంగా చింగారి అని చెప్పి ఒకటి పెట్టారు. సో అట్లాగే ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. సదుకోటి దరిద్రాలకు అంత కోటి రూపాయలు, అసలు ముందు టిక్టాక్ బ్యాన్ చేస్తే సగం దరిద్రం వదిలిపోతుంది, ఎందుకంటే అందులో ఉన్న వీడియోస్ అవి చూస్తుంటే బా అసలు అదేంటో అంటే అందులో చేసిన వాళ్ళందరూ ఏదో పెద్ద స్టార్లు లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అట్లాగే టిక్టాక్ స్టార్లు బోలినంత మంది ఉన్నారు కూడాను. సో ఏది ఫుల్ టైమ్ పని చేసుకుంటూ కూడాను ఎప్పుడు అప్పుడో ఇప్పుడు అడపదడప ఏదన్నా ఒక చిన్న కామెడీ సీన్ ఏదో ఒకటి పెట్టి ఏదో సరదా తీర్చుకుంటే పర్లేదు, కానీ ఫుల్ టైమ్ స్టార్స్గా అందులోనే వాళ్ళ కెరీర్ని చూసుకుంటూ ఎదిగిన వాళ్ళు బోలినంత మంది ఉన్నారు. వాళ్ళ మీదే మొన్న మధ్య ఒక పూరి జగన్నాథ్ ఎవరో ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ఈ టిక్టాక్లు డబ్ స్మాషులు వీటిలో చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతసేపు లిప్సింక్ ఇవ్వడానికి తప్ప ఒరిజినల్గా వాళ్ళనంటూ అసలు ఒక మాట మాట్లాడమని ఒక డైలాగ్ చెప్పమని కనుక అంటే వాళ్ళు చెప్పలేరు. కాబట్టి దయచేసి నేను ఇగో ఈ టిక్టాక్ స్టార్ని నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని నాకు అసలు ఎప్పుడు కూడాను ఆడిషన్స్ని పంపించొద్దు, పంపిస్తే మీరు డైరెక్ట్గా ప్రత్యక్షంగా మీరు ఏదైనా యాక్ట్ చేస్తే ఆ సీన్ని పంపించండి అంతే అని క్లియర్గా చెప్పాడు. ఈ టిక్టాక్ వాళ్ళంతా అంతే కదా, వాళ్ళకి స్వతహాగా వాళ్ళకంటూ ఒరిజినాలిటీ ఏమి ఉండదు, ఒక గొంతు ఉండదు, జస్ట్ లిప్సింక్ యాక్టింగ్ తప్ప. దాంట్లో వాళ్ళేమో ఇప్పుడు ఈ ఉప్పల్ బాలు కానీ ఇంకొకళ్ళు కానీ రేవతక్క కానీ వీళ్ళందరూ చేస్తుంది ఏంటి అసలు, అంటే ఎంత వరస్ట్గా చేస్తే అంత ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇలాంటి వాళ్ళందరూ కూడాను. మళ్ళీ వీళ్ళకు ఫ్యాన్ క్లబ్బులు, అసలు అర్థం పర్థం లేకుండా ఉంటుంది అది. సో నేనేది ఇట్లాంటి వాటి వల్ల వచ్చే స్వయాన టిక్టాక్ వాడే చెప్పాడు, నేనేదో ఊసిపోక పనికి మనల్ని వాళ్ళు ఎవరన్నా అంటే పని లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమన్నా టైంపాస్ చేసుకుంటారని నేను క్రియేట్ చేశాను, కానీ ప్రపంచంలో ఇంతమంది పని లేని వాళ్ళు ఉన్నారని, ఎస్పెషల్లీ ఇండియాలో ఇంతమంది పని లేని వాళ్ళు ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసిందని స్వయంగా తనే చెప్పాడు. అంటేనే అర్థమవుతుంది అది ఎంత పనికి మాలిన యాప్ అనేది. సో అలాంటివి బ్యాన్ చేస్తే వచ్చే నష్టమేం లేదు, కానీ క్యామ్ స్కానర్ లాంటివి ఉన్నాయి చూసారా, వాటిల్లో ఏంటంటే కొంచెం మనం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసుకొని ఒక డ్రైవ్లోనో ఎక్కడో అక్కడ మనము ఖచ్చితంగా దాన్ని సేవ్ చేసుకుంటాం. అది ఖచ్చితంగా ఒక గూగులో ఫేస్బుక్లో ఏదో ఒక లాగిన్ అడుగుతుంది. ఆ లాగిన్ చేసినప్పుడు మన గూగుల్ క్రెడెన్షియల్స్ అన్నీ కూడాను వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ వీటి వల్ల అంటే ఒక్కొక్కసారి క్యామ్ స్కానర్ ఓపెన్ చేస్తే వాళ్ళకు వచ్చేటటువంటి రెవెన్యూ, అందులో పెట్టుకునేటటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడాను అసలు ఒక రేంజ్ ఇదొకటను కదా. అంటే మనం ఓన్లీ కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసేసుకొని వీటి ద్వారా ఏదో రెవెన్యూ వచ్చేస్తుంది అనుకుంటే తప్పు, కానీ టీవీ 9 భారత్ వర్ష్లో ఇవాళ ఒక 30 మినిట్స్ 1 అవర్ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చాడు. బాబ్బా అసలు అది వింటే మటుకు దిమ్మ తిరిగిపోయింది. ఐఆర్సిటీసీ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క వెబ్సైట్లోనూ వాళ్ళ కుకీస్ అవన్నీ సేవ్ అయి ఉన్నాయి. ఎస్పెషల్లీ తత్కాల్ బుకింగ్ అప్పుడు ఎర్లీ మార్నింగ్స్ మనం ఏదైతే తత్కాల్ బుకింగ్ అప్పుడు ఓపెన్ చేస్తామో అప్పుడు విపరీతమైనటువంటి ప్రభావం కనపడుతుంది. మన కార్డ్ డీటెయిల్స్ సివివి ఇవన్నీ కూడాను వాళ్ళ దగ్గర సేవ్ అయి ఉంటాయని. అండ్ ఈవెన్ ఈ ఎవరైతే ఈ బుకింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా మధ్యవర్తులు, వాళ్ళకి కూడా తెలుసంట ఆ విషయం. అండ్ ఇక పేటిఎం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దాంట్లోనూ దాని షేర్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. మరి వీటన్నిటిలోనూ ఎన్నని బ్యాన్ చేస్తారు, ఎంతకని బ్యాన్ చేస్తారు? టోటల్గా డిజిటల్ పేమెంట్స్ ఆపడానికేమో ఇప్పుడేమో ఎవరు నోట్లు అసలు తీసుకోవట్లా బయట. సాధారణంగా వాళ్ళు ఏమంటున్నారు, ఐదర్ ఒక డ్రాప్ బాక్స్ పెట్టి అందులో వేయమంటున్నారు, లేకపోతే అట్లీస్ట్గా మీరు డిజిటల్ పేమెంట్ చేయమంటున్నారు, డైరెక్ట్గా నోట్లు చేతులు మారట్లా, మళ్ళీ శానిటైజేషన్ ఇవన్నీ ఎవరు చేస్తారని చెప్పి. సో ఇంత ఈ మామూలుగా ఎవరైనా సరే స్టెరిలైజేషన్ చేయడానికి ఆర్ మన ఈ ఆల్కహాల్ బేస్డ్ దాంతో స్టెరిలైజ్ చేయడానికి కానీ దేనికైనా సరే తొందరగా వాళ్ళు నోట్ల నుంచి కూడా కరోనా వస్తుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఎక్కువగానే చూపిస్తున్నారు. మరి అలాంటప్పుడు డిజిటల్ పేమెంట్స్, అంటే డిజిటల్ పేమెంట్స్లో అన్నిట్లోనూ పేటిఎం కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిట్లోనూ, ఎందుకు మొన్న ఈ మధ్య ఆర్బీఐ కూడా చెప్పింది గూగుల్ పేకి మాకు సంబంధం లేదు, మీరు అందులో ఏదన్నా ఒకవేళ కనుక మీరు చేస్తున్న పేమెంట్ కొద్దిగా అటు ఇటు అయితే మాకు సంబంధం లేదు అని క్లియర్గా చెప్పింది. సో ఈ 59 యాప్స్ బ్యాన్ చేసినందువల్ల వచ్చిన నష్టమైతే ఏం లేదు, బట్ నెక్స్ట్ ఏంటి దాని తర్వాత అనేది మనం ముందు ఆలోచించాలి. ఇంకా దీని గురించి బోల్డ్ విషయాలను చెప్తాను చిన్న విరామం తర్వాత.
పాడే పాట విని తిని This is Likita. You are now listening to My Media, the voice of India.
My Media YouTube channel. Technology entaga edigindi? సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇప్పుడు ప్రస్తుతం బార్డర్లో కొంచెం ఉద్రిక్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో చైనా ప్రోడక్ట్స్ని నిషేధించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అండ్ బ్యాన్ చైనా ప్రోడక్ట్స్ అని కానీ, బ్యాన్ చైనా అని కానీ, యాప్స్ అని కానీ ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అసలు 59 యాప్స్ని సరే వాళ్ళు ఎటు మనము వాటిని బ్లాక్ చేసాము, ఓకే అంత బాగానే ఉంది. ఇలాంటి డిమాండ్స్ రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. అంతకుముందు 40 ఏళ్లలో ఎప్పుడు లేని స్థాయిలో లదాఖ్ సరిహద్దుల్లో గాల్వన్ లోయలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ తర్వాత ప్రస్తుతం ఈ డిమాండ్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో అసలు ఇంతకీ ఇండియాకి చైనా ఎలాంటి వస్తువుల్ని ఎగుమతి చేస్తుంది, అండ్ ఇండియా చైనా నుంచి ఏమేమి దిగుమతి చేసుకుంటుంది, ఎవరి మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది, అండ్ ఒకవేళ ఈ ప్రొహిబిషన్ కనుక విధిస్తే ఎక్కువగా ఎవరి ఆర్థిక వ్యవస్థ ప్రభావం అవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఇండియాకి సెకండ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని చెప్పచ్చు. ఏషియాలో $14.14 trillion అంత కెపాసిటీ ఉన్నటువంటిది చైనాదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. వరల్డ్ వైడ్గా చూసుకుంటే అమెరికా $21.44 trillion తోటి టాప్లో ఉంది, ఆ నెక్స్ట్ చైనానే. అండ్ $2.94 trillion తోటి ఇండియా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ఇక ట్రేడ్ విషయానికి వస్తే ఇండియాకి అమెరికా తర్వాత అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనానే. DGFT డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ లెక్కల ప్రకారం ఏంటంటే ఇండియా చేసుకునేటటువంటి ఇంపోర్ట్స్లో చైనా వాటా 14.09% వరకు ఉంది. అటు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, టెలికామ్ స్పేర్ పార్ట్స్ కానీ, కంప్యూటర్ విభాగాలు కానీ, అంటే హార్డ్వేర్ అండ్ మిగతా చిప్స్ అలాంటి ఇంటర్నల్గా ఉండే చిన్న చిన్న కాంపోనెంట్స్, అలాగే ఫార్మాకు సంబంధించినవి, ప్లాస్టిక్ బొమ్మలు, ఇవన్నీ కూడాను ఇండియాకి చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతాయి. ఇక ఇండియా ఎక్స్పోర్ట్ చేసే వాటి విషయానికి వస్తే చైనా 3rd స్థానంలో ఉంది. 5.33% ఎక్స్పోర్ట్స్ చైనాకే వెళుతున్నాయి. అండ్ వాటిని గనక మనం సమ్మరైజ్ చేస్తే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఒకటి, తర్వాత ఐరన్ ఓర్ ఒకటి, కెమికల్స్ ఒకటి చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇక వరల్డ్ బ్యాంక్ వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే చైనాకి ఇండియా 11th అతిపెద్ద భాగస్వామి. చైనాకి వచ్చేటటువంటి దిగుమతుల్లో ఇండియా వాటా 0.88% వరకు ఉంది. ఇండియా నుంచి కంటే కూడా ఆఫ్రికన్ దేశం అంగోలా నుంచి చైనా ఎక్కువ వస్తువులు దిగుమతి చేసుకుంటుంది. మరి మనం ఎందుకు వాళ్ళకి అంత బిజినెస్ ఇవ్వాలి, వాళ్ళు మన దగ్గర నుంచి కాకుండా వేరే చోట నుంచి తీసుకుంటున్నప్పుడు? చైనా చేసే ఎక్స్పోర్ట్స్లో 3.08% ఇండియాకు వస్తున్నాయి. సో ర్యాంకుల వారీగా చూస్తే కనుక చైనా ఎక్స్పోర్ట్స్ భాగస్వామ్యంలో ఇండియా 7th ప్లేస్లో ఉంది. అంటే ఈ నిషేధంతో 3.08% మాత్రమే చైనా ఎగుమతులు ప్రభావితం అవుతాయి. అదే ఇండియా విషయానికి వస్తే 5.33% ఎగుమతులు ప్రభావితం అవుతాయి. సో ఈ మొత్తం స్టాటిస్టిక్స్లో మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా అది. అలాగే ఇండియాకి చైనా నుంచి నేరుగా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ చాలా చాలా తక్కువ. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సమాచారం ప్రకారం ఏంటంటే, గడిచిన 20 ఇయర్స్లో మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో ఓన్లీ 0.51% అంటే $2.3 బిలియన్ మాత్రమే చైనా నుంచి వచ్చినాయి. అయితే ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ 30 స్టార్టప్ కంపెనీస్లో 18 స్టార్టప్ కంపెనీస్ చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఈ విదేశీ వ్యవహారాల మేధోమథన సంస్థ గేట్వే హౌస్, ఇండియన్ కౌన్సిల్ ఆన్ గ్లోబల్ రిలేషన్స్ ఆ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అయితే కొన్ని స్టార్టప్స్లో నేరుగా ఇంకొన్నిట్లోనేమో సింగపూర్, మారిషస్ లాంటి దేశాలు కూడా చైనా సంస్థలు పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నేరుగా కనుక చైనా పెట్టుబడి పెడుతోంది అని అంటే అంత తొందరగా అది రిలయబుల్ కాదు అని చాలా ఇప్పుడు మనం ఒక్కళ్ళం కదా, చాలా కంట్రీస్కి అదే అభిప్రాయం ఉంది. అందుకే వాళ్ళు డైరెక్ట్గా పెట్టకుండా హాంకాంగ్ కానీ, మారిషస్ కానీ, సింగపూర్ కానీ ఇలా వేరే వేరే దేశాల వాళ్ళని అంటే అక్కడి నుంచి మొత్తానికి ఇన్వెస్ట్మెంట్స్ని ఇండైరెక్ట్గా వీళ్ళు షేర్స్లో పెడుతున్నారు. అండ్ స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి చైనాకు చెందినటువంటి రకరకాల సంస్థలు అండ్ అవి స్టార్టప్ ఇండియన్ స్టార్టప్ కంపెనీస్లో పెట్టుబడులు పెట్టినటువంటి ఇన్సిడెంట్స్ కనుక చూస్తే, ఓన్లీ చైనాస్ టాప్ మోస్ట్ కంపెనీ అలీబాబా గ్రూప్ ఉంది కదా, అతను జాకో ఎవరో ఉన్నాడు అతను, అలీబాబా గ్రూపు ఇండియాలో పేటిఎం, బిగ్ బాస్కెట్, స్నాప్డీల్, జొమాటో, డైలీ హంట్, ర్యాపిడో ఇన్నిట్లో పెట్టుబడులు పెట్టాడు అలీబాబా గ్రూప్. ఇక టెన్సెంట్ విషయానికి వస్తే బైజూస్, డ్రీమ్ 11, ఫ్లిప్కార్ట్, హైక్, ఓలా, ఉడాన్, తర్వాత స్విగ్గీ, ప్రాక్టో, ఎంఎక్స్ ప్లేయర్, రానా అండ్ ఖాతా బుక్ వీటన్నిటిలో. స్టెడ్వ్యూ క్యాపిటల్ అని ఒక కంపెనీ ఉంది చైనీస్ది, వాళ్ళు డ్రీమ్ 11లో, ఫ్లిప్కార్ట్, ఓలాలో, తర్వాత policybazaar.com, క్విక్కర్ వీటన్నిటిలో కూడాను వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. ఇక సైఫ్ పార్ట్నర్స్ అని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు రివిగో, స్విగ్గీ, పేటిఎంలో వాళ్ళ షేర్స్ ఉన్నాయి. అలాగే ఫోసన్, వాళ్ళు డెలివరీ, దీది, చుక్సింగ్, ఓయో వీటిల్లో. సీ ట్రిప్ వాళ్ళు మేక్ మై ట్రిప్లో వాళ్ళ పెట్టుబడిని పెట్టారు. ఇదంతా కూడాను గేట్వే హౌస్ వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం. మరి ఎంఐ ఫోన్స్ ఆ విషయంగా చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 75% ఫోన్స్ చైనా సంస్థలవే, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు వన్ ప్లస్ విపరీతంగా ఉన్నాయి. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 75% వరకు స్మార్ట్ ఫోన్స్ చైనా బ్రాండ్వే అనేది కౌంటర్ పాయింట్ రీసెర్చ్ చెప్తోంది. 2021 ఫస్ట్ క్వార్టర్లో కనుక చూసుకుంటే జరిగినటువంటి అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో షామి, వివో, రియల్మీ, ఓపో ఇలాంటి చైనా బ్రాండ్స్ విపరీతమైన టాప్ రేంజ్లో అమ్మకాలు జరిగినాయి. అండ్ ఇక టిక్టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ ప్రాబ్లం ఏంటంటే అసలు అది మనము డైరెక్ట్గా యూసీ బ్రౌజర్ని మనం ఇన్స్టాల్ చేసుకోక్కర్లా. ఏ యాప్ అయినా, ఏ సాఫ్ట్వేర్ అయినా, మనం ఏది డౌన్లోడ్ చేసినా సరే ఇన్హెరెంట్గా అంటే అండర్ కరెంట్గా యూసీ బ్రౌజర్ ఇన్స్టాల్ అయిపోతుంది. అది మెయిన్ దాంతో వచ్చిన ప్రాబ్లం. అలాగే హలో, లైక్, బ్యూటీ ప్లస్ ఇలాంటి యాప్స్ కూడా అన్నీ మొత్తం అన్నీ చైనావే. టిక్టాక్ని బ్యాన్ చేయాలి అని ఎప్పటి నుంచో డిమాండ్స్ వచ్చినాయి. మధ్యలో ఒకసారి బ్యాన్ చేశారు, మళ్ళీ వెంటనే దాన్ని లిఫ్ట్ చేశారు, అప్పుడు వేరే వేరే కారణాల వల్ల. బట్ ఇప్పుడు మటుకు ఇప్పటికి కూడా ఇంకా బ్యాన్ చేయకపోతే మటుకు వేస్ట్ అసలు. ఎందుకంటే అందులో అసలు అవసరమైనది ఏం లేదు, మన ప్రొడక్టివ్ టైం అంతా కూడా తినడానికే తప్ప ఇంకెందుకు లేదు. అది స్టిల్ చాలామంది ఏంటంటే టైంపాస్కి ఏదో బాగుంటుంది అని చేయటమే తప్ప అసలు ఏమాత్రం అది రిలయబుల్ కూడా కాదు. అండ్ ఇంకోవైపు చైనాలో ఉన్నటువంటి కొన్ని ఇండియన్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాయి. 54 టాప్ ప్రయోర్ సంస్థలు కొన్ని ఉన్నాయి. షాంఘై, బీజింగ్, గువాంగ్డాంగ్ లాంటి కొన్ని ఫేమస్ సిటీస్ అనగా టాప్ సిటీస్లో పనిచేస్తున్నటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నివేదిక చెప్పేదాని ప్రకారం ఏంటంటే, అటు మ్యానుఫ్యాక్చరింగ్, మెడికల్, తర్వాత ఫినాన్స్కి సంబంధించిన సర్వీసెస్, ఐటీ, టెలికమ్యూనికేషన్స్, ఇలాంటి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఆ సంస్థలు వాళ్ళ సర్వీసెస్ని ఇస్తున్నాయి. అయితే చైనీస్ ప్రోడక్ట్స్ మీద నిషేధం దిశగా ఇప్పటికే చాలా చర్యలు స్టార్ట్ చేశారు. అండ్ సిఏఐటీ వాళ్ళు, అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్, వాళ్ళు చెప్తోంది ఏంటంటే 40,000కి పైగా వాణిజ్య సంఘాల సమాఖ్య ఉన్నటువంటి సిఏఐటీ 7 కోట్ల వర్తకులకి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, వాళ్ళు చెప్పేది ఏంటంటే 450 కేటగిరీస్లో ఉన్నటువంటి 3,000 చైనీస్ ప్రోడక్ట్స్ని వాళ్ళు నిషేధించాలని తీర్మానించినట్టు చెప్తున్నారు. వాటన్నిటికీ కూడా ఇండియాలో ఖచ్చితంగా ఒక సబ్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. సో అసలు మనమేమి భయపడక్కర్లేదు, అర్రే ఇప్పుడు రేపొద్దున పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడక్కర్లేదు అని వాళ్ళు అంటున్నారు. మరి అది ఎంతవరకు మనము దాన్ని దాటుకొని రాగలం, ఎందుకంటే నిజం చెప్పాలంటే మనం కరెక్ట్గా చిత్తశుద్ధిగా గనక మనము ఆలోచిస్తే ప్రతి దానికి ఇప్పుడు ఇన్నాళ్ళు మరి టిక్టాక్కి ప్రత్యామ్నాయంగా ఇది ఉన్నది అని మనకు తెలీదు, చింగారి ఉందని. ఎప్పుడైతే దీన్ని బ్యాన్ చేశారో ఖచ్చితంగా అప్పుడు మనకి వేరే ఆల్టర్నేటివ్ దొరికింది. అది లేకపోతే ఏమీ అన్నము కాదు, మంచినీళ్ళు కాదు నిద్రపట్టకపోవడానికి. బట్ స్టిల్ అట్లీస్ట్ మన దగ్గర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అండ్ లేకపోయినా ఒక యాప్ను సృష్టించడం పెద్ద విషయమేం కాదు. సో సాధ్యమైనంత వరకు ఇవి బ్యాన్ చేసినంత మాత్రాన ఏదో వాళ్ళకి నష్టాలు వచ్చేసి వాళ్ళు ఇదైపోతారు, మనమేమో మంచి దీంట్లో ఉంటామని కాదు, కానీ అట్లీస్ట్ మన ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ గోప్యత గురించి రేపు ఖచ్చితంగా మాట్లాడతాను, బట్ ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటాను.
పతి పద సేవా భాగ్యమునే సత తోచితిని స్వర్గము తోచితిని మేలిమి బంగారు మెలిక తిరిగిన విలువ తరిగేనా ఈ దేహములో చిరులోపములున్న ప్రేమ కరువగునా
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో లైక్ చాలా 59 యాప్స్ వరకు వాళ్ళేమో యూసీ బ్రౌజర్ అని, బైడు మ్యాప్ అని ఇట్లాంటివన్నీ కూడాను వాళ్ళు అసలు వాళ్ళు అక్కడ గూగుల్ కాకుండా క్యూక్యూ వాడతారు ఎప్పుడు కూడాను. వాళ్ళకి అసలు గూగుల్ అసలే వాళ్ళకి పడదు. సో గత కొన్నేళ్లుగా మనము డెవలపింగ్ కంట్రీ కొంచెం దూసుకెళ్తున్నాం అండ్ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాం. అండ్ చైనా విషయానికి వస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అది వాడినట్టుగా ఇంకెవ్వరూ వాడరు. ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి టెక్నాలజీలో వచ్చిన మార్పులు కానీ, లేకపోతే డిజిటల్ రెవల్యూషన్ ఏదైతే జరుగుతుందో ఇండియాలో, అట్ ది సేమ్ టైం చైనాలో కూడా ఎక్కువగానే జరుగుతుంది. దానివల్ల ఏంటంటే డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ డేటా ట్రాన్స్ఫర్. అంటే 130 కోట్ల మంది భారతీయుల సీక్రసీ, అంటే వాళ్ళ డేటా ప్రైవసీ మీద ఖచ్చితంగా అదొక థ్రెట్ అయిపోయింది. ఇలాంటి ముప్పుతో మన దేశ సార్వభౌమత్వం భద్రతకి భంగం కలిగే అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలన్నీ కూడాను చాలా కంప్లైంట్స్ అవి రిసీవ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళు చర్య తీసుకోవడానికి ముందుకే వచ్చారు. ఆండ్రాయిడ్ తర్వాత ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో కొన్ని యాప్స్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అన్నటువంటి వార్తలు వచ్చినాయి. అండ్ అది నిజం కూడాను. డేటా థెఫ్ట్ అనేది చాలా, అంటే అది అన్పార్డనబుల్ క్రైమ్ అని చెప్పొచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి సర్వర్స్కి అనధికారికంగా డేటాని తరలిస్తున్నారు అనేటటువంటి ఒక విషయం తెలిసింది. ఈ డేటాని దేశ భద్రతకి ముప్పు కలిగించే వాళ్ళు డేటా మైనింగ్, ప్రొఫైలింగ్ లాంటి టెక్నాలజీతోటి సెర్చ్ చేస్తుంటే మన దేశ సమగ్రతకి ముప్పు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ ఇది విపరీతంగా మనము చాలా, ఇట్స్ హై టైం అన్నమాట మనం వీటిని అన్నింటిని నిషేధించడం. వాటిలో కొన్ని యాప్స్ని వెంటనే బ్యాన్ చేయాలి, కొన్నిటిని గ్రాడ్యువల్గా స్టెప్ వైజ్ ఫేజ్ వైజ్ చేసుకుంటూ వెళ్ళాలని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్, కేంద్ర హోంశాఖ కూడా సూచించినాయని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అటు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, అంటే ఈ సర్ట్ ఇన్కి కూడాను ఈ యాప్ల మీద చాలా చాలా ఫిర్యాదులు వచ్చినాయి ఆల్రెడీ. సో ఆల్రెడీ వచ్చినప్పుడు మరి ఎందుకు ఇంకా దాన్ని అసలు మనము డిలే చేసి ఇంకా ఫర్దర్గా దాన్ని మనకి వెళ్తున్న ఈ విషయాలు అని తెలిసినప్పుడు కూడా మనం ఇంకా మారకపోతే కష్టం. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఒక విధంగా ఇది ముందడుగేసినట్టే మనం. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు సిఐటి చెప్పేది ఏంటంటే ఇండియాలో సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి అటు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, బొమ్మలు కానీ, బట్టలు కానీ, క్లబ్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంటుంది, అసలు అందులో చూస్తే ఒక్కొక్కటి మతిపోతాయి. అసలు ఆ ఫ్రాక్స్ అవన్నీ కూడాను ఎంత తక్కువ ప్రైస్కే మంచి మంచి ఫ్రాక్స్ ఉంటాయి. అది అంతకుముందు ఒకసారి నేను మామూలుగా ఈ ల్యాప్టాప్లో చూశాను, చూసినప్పుడు బా ఏమున్నాయి అసలు అనిపించింది. తర్వాత తెలిసింది అది చైనీస్ యాప్ అని. అంటే అప్పటికి ఇంకా ఈ ఇదంతా లేదు, స్టిల్ నాకు నచ్చదు అలాగా. సో నేను అది మానేసా ఇంకా. అలాగే పిల్లల ఆహారం కానీ, లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లేకపోతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వంటకి సంబంధించినటువంటి ఏమన్నా కట్టర్స్, లేకపోతే ఈ ఏమంటారు వాటిని పోర్సిలిన్వి అట్లాంటివి, తర్వాత మిగతా ఇంకా ఇంటికి సంబంధించిన వస్తువులు, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, మీరు గమనిస్తే ఏదైనా ఒక హోటల్ కానీ, లేకపోతే హాస్పిటల్ కానీ ఇట్లాంటివి కొంచెం పెద్దగా కొంచెం ఈ డెకరేటివ్ ఐటమ్స్ అవి కావాలంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేయడానికి కానీ, ఏవైనా సరే విపరీతంగా చైనా మార్కెటే ఎక్కువగా ఆధారపడి ఉంటున్నారు. దేవుడు బొమ్మలు, దీపావళి టపాసులు, తర్వాత నగలు, వాచెస్, కళ్ళజోళ్ళు, ఫర్నిచరు, కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్, స్పోర్ట్స్ విషయానికి సంబంధించినటువంటివి, ఇలా ఒక్కటి కాదు ఆ లిస్టులో బోలెడని, అంటే ఆల్మోస్ట్ పొద్దున్న లేచినప్పటి నుంచి లేవటానికి మనం పెట్టుకున్న అలారం మొబైల్ చైనీస్ అయితే అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి, బ్రష్లో ఉండే బ్రిసిల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఇన్ చైనా. December 2021 నాటికల్లా 100 కోట్ల రూపాయల చైనా దిగుమతుల్ని తగ్గించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. అండ్ అన్ని రాష్ట్రాల సిఏఐటి ఈ ట్రేడ్కి సంబంధించిన వ్యాపార వర్తక ప్రతినిధులతో మాట్లాడి ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. చైనా ప్రోడక్ట్స్కి ప్రచారం అస్సలు చేయొద్దు అని ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీస్కి వాళ్ళు అభ్యర్థన పంపించారు. చైనీస్ ప్రోడక్ట్స్ని నిషేధిస్తే ఏర్పడేటటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని భారత వ్యాపారులు భర్తీ చేయగలరు. ఎందుకంటే ఇక్కడ స్కిల్ చాలా ఉంది, టెక్నాలజీ ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకేం లేదు. సో ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహకాలు కనుక అందిస్తే, అట్లాంటి ఒక అమికబుల్ వాతావరణం కనుక మనం చేయగలిగితే చైనా దిగుమతుల్ని ఈజీగా అడ్డుకోవచ్చు. కొన్ని చైనా ఉత్పత్తుల మీద దిగుమతి సుంకాన్ని తొందరలోనే పెంచడానికి కూడాను ప్లాన్ చేస్తున్నారు. ఆ ట్యాక్స్ పెంచడం ద్వారా దిగుమతి చేసుకునే వస్తువుల్ని తగ్గించవచ్చు అనేది ఒక ఆలోచన. అండ్ ఇంకోవైపు గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ టెలికామ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఇక మీదట చైనా సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని, కొత్త టెండర్స్లో చైనా సంస్థలను అనుమతించొద్దని టెలికాం శాఖ చెప్పింది. కేంద్ర మంత్రి రామ్దాస్ అఠావలే అయితే చైనా వస్తువులతో పాటు చైనా ఫుడ్, చైనా రెస్టారెంట్స్ని కూడా బ్యాన్ చేయాలని చెప్పారు. అయితే చైనా వస్తువుల మీద సంపూర్ణ నిషేధం కనుక విధిస్తే అది బాగుంటుంది, బట్ అలా విధించడం కుదరదు, కష్టము అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ట్యాక్సులు పెంచడమో లేదా ఇంకేదైనా వేరే రకంగా ఆలోచించి మొత్తానికి కొన్ని ప్రోడక్ట్స్ని అడ్డుకోవచ్చు తప్ప డైరెక్ట్గా ఇంకా టోటల్గా అంటే కష్టము అని. అదే అంశం మీద గవర్నమెంట్ అధికారికంగా స్పందించాల. స్టిల్ ట్యాక్సెస్, మిగతా విషయాలతోటి చైనీస్ ప్రోడక్ట్స్ని అడ్డుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే లాంగ్ రన్లో కనుక చూసుకుంటే కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ మీద కావాలంటే గవర్నమెంట్ నిషేధం విధించవచ్చు. అటు ఇండియన్ రైల్వే, బిఎస్ఎన్ఎల్ ఉన్నట్టు వార్తలు ఉన్నాయి. అయితే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా నుంచి వచ్చేటటువంటి దిగుమతుల్ని పూర్తిగా ప్రొహిబిట్ చేయడం అనేది అసాధ్యమనే చెప్పాలి. బట్ ఒకవేళ కనుక ట్యాక్సులు అలాంటివన్నీ పెంచి దిగుమతులను అడ్డుకుంటే ఇండియా ఎక్కువ ప్రభావితం అవుతుంది, రేపొద్దున రేట్లు అవి పెరగడం కానీ ఇలాంటివన్నీ కూడాను. ఎందుకంటే చైనా కూడాను మన దగ్గర కొన్ని ఎక్స్పోర్ట్స్ అవి తీసుకుంటుంది కదా, సో దాన్ని అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అది కూడా మనం ఆలోచించుకొని, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇట్లా ఇది ఇప్పుడు కయ్యానికి కాలు దూతుంది అనే విషయం కనుక మనకి తెలిస్తే దాన్ని బట్టి మనము ఒక ఐడియాకి రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం మనతో కయ్యానికి కాలు దూతున్నది కదా, మనము మన ఆర్మీ ఎవరైతే పోయారో పాపం వాళ్ళని మనం చాలా చక్కగా మనం వాళ్ళ త్యాగాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడాను వాళ్ళకి అండగా నిలిచినాయి. వేరే చైనా మాత్రం ఇప్పటి వరకు వాళ్ళ సైనికులు చనిపోయినట్టు కూడా అధికారికంగా ప్రకటించాల. దాదాపు 44 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ఆ విషయాన్ని అంగీకరిస్తే షీ జిన్పింగ్ సీటుకి ఎసరు తప్పదు అని తెలుస్తుంది. కొన్నేళ్లుగా ఈ పిఎల్ఏ ఉంది కదా, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, దాంట్లో ఉన్న వ్యతిరేకత ఒక్కసారికి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. అండ్ అలాగే చైనా కమ్యూనిస్ట్ పార్టీ సీసీపీ దాని ఆగడాలను కొమ్ము కాసుండడంతో పిఎల్ఏలో ఉన్నటువంటి ఒక వర్గం కొంచెం చీలినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను జిన్పింగ్ తీరు మీద అసలు విపరీతమైన కోపంగా ఉన్నారట. ఆ విషయాల్ని సీసీపీకి చెందినటువంటి ఒక మాజీ లీడర్ కొడుకు జియాన్ లీ యాంగ్ చెప్పాడు. వాషింగ్టన్ పోస్ట్లో ఒక ఆర్టికల్ రాశారు. దాని ప్రకారం ఏంటంటే అధికారం సీపీపీదే ఆయన దగ్గరే ఉండడంలో పిఎల్ఏ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ గనక పిఎల్ఏ ఉన్నటువంటి సైనికుల మనోభావాలు దెబ్బతింటే వాళ్ళంతా కూడాను అసంతృప్తిగా ఉన్న లక్షలాది మంది మాజీ సైనికులతో చేతులు కలుపుతారు. ఇక ఈ ట్రేడ్ కార్యకలాపాల నుంచి పిఎల్ఏని దూరం పెట్టడం లాంటి కొన్ని నిర్ణయాల వల్ల చాలామంది మాజీ సైనికాధికారులు ఈ జిన్పింగ్ నాయకత్వం మీద విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. వీళ్ళంతా ఏకమైతే గనక జిన్పింగ్ పాలనను ఎదిరించే బలమైన శక్తిగా ఏర్పడవచ్చు. ప్రస్తుతం ఈ టీం అంతా కూడా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అండ్ ఈ టైంలో భారత్లో జరిగినటువంటి ఘర్షణలో ప్రత్యర్థి కంటే ఎక్కువ మంది సైనికుల్ని కోల్పోయామని గనక చైనా అంగీకరిస్తే ఇంకా మామూలుగా ఉండదు వాళ్ళకి. తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వస్తాయి. అందుకనే ఒప్పుకోవట్లేదు అనేది ఒక వర్గం అభిప్రాయం. ఇది ఒక్కరోజు తేలేదు కాదు చైనా గురించి మాట్లాడటం అనేది. సో ఖచ్చితంగా మాట్లాడతాను, బట్ రేపు కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోల్లీ ఆఫ్ ద హోస్ట్ అండ్ డు నాట్ నెసెసరీలీ రిఫ్లెక్ట్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారంటెడ్ బై ద హోస్ట్ that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
పగల రాణివి నీవి, సొగసు కాడను నేనే, గీడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. పగల రాణివి నీవి, సొగసు కాడను నేనే, గీడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. పగల రాణివి నీవి, వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం, పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం, రెండు కలసిన నిండు పున్నమి రేగి మన కోసం. వగల రాణివి నీవే, ఓహో చిన్నదాన కోర తూపుల నెరజాన, దూర వయసు చిన్నదాన కోర తూపుల నెరజాన, పెదరు తెందుకు కదలు ముందుకు ప్రియుడనే గాన. వగల రాణివి నీవే, మంతా పై పైనే చూపులన్నీ నా పైనే, కోపమంతా పై పైనే చూపులన్నీ నా పైనే, వరుణి కౌగిట ఒరిగినంతట కరగిపోదువులే. పగల రాణివి నీవి, సొగసు కాడను నేను, గీడు కుదిరెను జోడు కుదిరెను తోడుగా రావే. పగల రాణివి నీవే, ఓహో.
భారతీయ చలనచిత్రాల చరిత్రలో మాయాబజార్ అనే పేరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. 1925లో మాయాబజార్ పేరిట వెలువడిన నిశ్శబ్ద చిత్రంతో మొదలైన మాయాబజార్ చిత్రాల పరంపర 1984 దాకా కొనసాగింది. 1932లో మాయాబజార్ ఉర్ఫ్ సురేఖా హరణ్ పేర వెలువడిన టాకీతో మాయాబజార్ చరిత్ర మొదలైనట్టు కనిపిస్తుంది. 1935లో తెలుగులో పివి దాసు నేతృత్వంలో మాయాబజార్ అను శశిరేఖ పరిణయం వెలువడింది. ఆ చిత్రంలో శశిరేఖ పాత్రను శాంతకుమారి ధరించారు. 1935 నుంచి 1984 దాకా మాయాబజార్ కథతో హిందీ తెలుగు భాషల్లోనే కాక తమిళం మరాఠీ గుజరాతీ భాషల్లోనూ మొత్తం మీద 10 చిత్రాలు వెలువడ్డాయి. సురభి నాటక సంస్థ వారు నేటికీ మాయాబజార్ పేరిట నాటకం ప్రదర్శిస్తూనే ఉన్నారు. 1957లో విజయ సంస్థ వారు విడుదల చేసిన మాయాబజార్ తెలుగు చిత్రం దృశ్య కావ్యంగా పేరు తెచ్చుకుంది. అన్ని వయసుల వారిని నేటికీ ఆకర్షించే ఆ చిత్రం భారతీయ పౌరాణిక చిత్రాలలో ప్రత్యేక స్థానం గడించింది. సొగసైన కథాకల్పనతో పాటు సంభాషణలు, సంగీతం, ఛాయాగ్రహణం ఇలా ఆ చిత్ర విజయానికి ఎన్నో హంగులు కలిసి వచ్చాయి. కెవి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు గొప్ప ఉదాహరణగా నిలిచిన మాయాబజార్ చిత్రానికి పింగళి నాగేంద్రరావు రాసిన మాటలు పాటలు గొప్ప ఆకర్షణలు. మాయాబజార్ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించడానికి నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి, మొదట సాలూరి రాజేశ్వరరావును ఎన్నుకున్నారు. 4 పాటలకు వరుసలు కట్టిన తర్వాత కారణాంతరాల వల్ల రాజేశ్వరరావు మాయాబజార్ నుంచి విరమించారు. రాజేశ్వరరావు స్వరపరిచిన ఆ 4 పాటలు నీవే నా నన్ను తలచిన్నది, లాహిరి లాహిరి లాహిరిలో, చూపులు కలిసిన శుభవేళ, నీకోసమే నే జీవించున్నది, రాజేశ్వరరావు చేసిన వరుసలకు వాద్య విన్యాసం, మేళవించడము, పాటల రికార్డింగు ఘంటసాల చేశారు. చిత్రంలోని తక్కిన పాటలు, పద్యాలు అన్నిటికీ ఘంటసాల సంగీతం సమకూర్చారు.
నన్ను తలచినది నీవేనా, నన్ను పిలచినది నీవేనా, నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేనా.
నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేలే.
కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు. నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేనా.
కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి, కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి, కన్నులను మనసును తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేలే.
నీవేలే